ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లకి స్వాగతం. ఈ రోజు అంశం రబీ కంది సాగులో మెలకువలు. ఒక ఊరిలో హరి, సిరి ఇద్దరు స్నేహితులు. వారిలో సిరి మహిళా రైతు. హరి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసి సెలవుల్లో ఇంటికి వస్తాడు. సిరికి ఇంట్లో ఖర్చులు పెరిగిపోగా పప్పు దినుసులు తన పొలంలోనే పండించుకుంటే ఖర్చులు తగ్గించుకోవచ్చు అనుకుంటుంది. ఆ విధంగా రబీ సీజన్ లో కంది పంట సాగు చేద్దామనుకుంటుంది. ఈ కంది పంట సాగు గురించి సిరి హరిని ఏ విధంగా అడిగి తెలుసుకుందో ఇప్పుడు చూద్దాం.
హరి బాగున్నావా?
ఆ సిరి బాగున్నాను, నీవెలా ఉన్నావు?
బానే ఉన్నా.
నాతో పాటే చదువుకుంటే బాగుండేది కదా.
ఏం చేస్తాం, అప్పుడంత తెలియదు కదా.
చెప్పు, మరి ఏం పని మీద వచ్చావు?
కందిపప్పు ధర ఎక్కువగా ఉంది కదా.
అవును ఉంది.
మా ఇంట్లో కందిపప్పు ఎక్కువగా తింటారు, ఖర్చు బాగా అవుతుంది కదా. అందుకే మేమే కందిపప్పును సాగు చేద్దాం అనుకుంటున్నాం.
అవును, అలా మన కుటుంబ అవసరాలకు సరిపడా పప్పు దినుసులను మనమే సాగు చేసుకుంటే ఎంతో ఆదా అవుతుంది.
అందుకే మేము మా ఇంట్లో కందిని సాగు చేద్దాం అనుకుంటున్నాం. నువ్వు చదివింది బీఎస్సీ అగ్రికల్చరే కదా, నీకు తెలిసే ఉంటుంది కదా, నాకు కొంచెం చెప్పవా?
ఆ నాకు తెలుసు ఈ కంది యాజమాన్యం గురించి.
అవును హరి, అన్నట్టు మన తెలంగాణలో ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు?
మన రాష్ట్రంలో సుమారుగా 2.5 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు.
అవునా, ఏ జిల్లాల్లో సాగు చేస్తున్నారు?
మహబూబ్ నగర్, ఆదిలాబాద్, రంగారెడ్డి, మెదక్, నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఈ కంది ఎక్కువగా సాగు చేస్తున్నారు.
మరి ఏ నేలలు అనుకూలం?
ఎర్రచెల్క మరియు నల్లరేగడి నేలలు, ఇంకా మురుగునీరు పోయే వసతి గల నేలలు కంది సాగుకు అనుకూలం. చౌడు మరియు నీటి మింపుకు గురయ్యే నేలలు ఈ కంది సాగుకి అనుకూలం కాదు.
రబీలో పంటకాలం ఎన్ని రోజులు ఉంటుంది?
రబీలో ఈ కంది పంటకాలం 130 నుండి 140 రోజులు ఉంటుంది.
మరి రబీ కందికి విత్తనం ఎప్పుడు విత్తుకోవాలి?
రబీ కంది సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 15 వరకు విత్తుకోవాలి.
మరి రబీ కందిలో ఏ రకాలు విత్తుకోవాలి?
రబీ కందిలో ఎల్ఆర్జీ 41, లక్ష్మి, డబుల్ఆర్జీ 27, పాలెం కంది, సూర్య, వరంగల్ కంది, ఆర్జీటీ 1, రుద్రేశ్వర, హనుమ, మన్నెంకొండ కంది ఈ రకాలను సాగు చేసుకోవచ్చు.
మరి రబీ కందిలో విత్తన మోతాదు ఎంత ఉంటుంది?
రబీ కందిలో ఎకరాకి 6 నుండి 8 కిలోల విత్తనం సరిపోతుంది.
మరి తరువాత పొలంలో విత్తుకోవడమేనా?
ఆగుసిరి, విత్తే ముందు విత్తన శుద్ధి చేయాలి.
విత్తన అంటే ఏంటి?
విత్తన శుద్ధి అంటే మొదటగా విత్తనాలకు తైరం లేదా క్యాప్టాన్ 3 గ్రాముల చొప్పున 1 కిలో విత్తనాలకు పట్టించాలి. ఆ తర్వాత విత్తుకునే ముందు 200 నుండి 400 గ్రాముల రైజోబియం కల్చర్ ను ఎకరా విత్తనాలకు సరిపడా కలిపి విత్తుకోవాలి.
రైజోబియం అంటే ఏంటి?
రైజోబియం అనే సూక్ష్మజీవి పప్పు దినుసు పంటల వేర్లలో సహజీవనం చేస్తుంది. ఈ సూక్ష్మజీవి మొక్కకు కావలసిన నత్రజనిని గాలి నుండి సేకరించి మొక్కకు అందిస్తుంది.
అలా అయితే మనం నత్రజని ఎరువులను వాడటం తగ్గించుకోవచ్చన్నమాట.
అవును, ఈ రైజోబియం ని వాడడం వల్ల నత్రజని ఎరువులు వాడడం తగ్గించుకోవచ్చు.
రైజోబియం కల్చర్ ను విత్తనానికి ఎలా పట్టించాలి?
100 మిల్లీలీటర్ల నీటిలో 10 గ్రాముల పంచదార లేదా బెల్లం లేదా గంజి పౌడర్ ను కలిపి 10 నిమిషాలు మరగబెట్టి చల్లార్చవలను. ఇలా చల్లార్చిన ద్రావణం 8 కిలోల విత్తనాలపై చల్లి దానికి 200 గ్రాముల రైజోబియం కల్చర్ పొడిని బాగా కలిపి విత్తాలి. ఇది విత్తనం చుట్టూ పొరలా ఏర్పడేటట్టు జాగ్రత్త పడాలి. ఈ ప్రక్రియను ఫాలిథిన్ సంచులు ఉపయోగించి చేసుకునేవలను. రైజోబియం పట్టించిన తర్వాత నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి.
హరి, మరి భాస్వరం ఎరువుల వాడకం తగ్గించుకోవడానికి ఏమైనా వాడొచ్చా?
ఆ, వాడొచ్చు.
ఏంటి హరి అవి?
ఫాస్ఫో బాక్టీరియా. ఇది భూమిలో లభ్యం కాని రూపంలో ఉన్న భాస్వరం ను తిరిగి లభ్య రూపంలోకి తెస్తుంది.
ఈ ఫాస్ఫో బాక్టీరియా ఎలా వాడాలి? ఎంతెంత వాడాలి?
ఎకరాకు 2 కిలోల ఫాస్ఫో బాక్టీరియా 200 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి దుక్కిలో గాని విత్తనం విత్తేటప్పుడు గాని చాలలో పడేటట్టు వేసుకోవాలి.
మరి రసాయన ఎరువులు ఏం వాడాలి? అవి ఎంతెంత వాడాలి?
రబీ కందికి 16 కిలోల నత్రజని 20 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువులను వేయాలి. ఇవి కూడా భూసార పరీక్షల ఆధారంగానే వేయాలి.
అవునా? మరి విత్తే దూరం ఎంత ఉండాలి హరి?
నల్లరేగడి భూముల్లో సాలుకు సాలుకు మధ్య 75 సెంటీమీటర్లు, మధ్యస్థ మరియు ఎర్ర చిలకా నేలల్లో సాలుకు సాలుకు మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరంలో ఉండాలి.
మరి ఎకరాకు ఎన్ని మొక్కలుండాలి?
నల్లరేగడి నేలల్లో అయితే 44,000 మొక్కలు, ఎర్ర చిలకా నేలల్లో అయితే 66,000 మొక్కలు ఉంటాయి.
మరి కంది విత్తనాలు ఎలా విత్తుకోవాలి హరి?
నేలను నాగలి లేదా కల్టివేటర్ తో ఒకసారి దున్నిన తర్వాత 2 సార్లు గొర్రుతోలి చదును చేసి విత్తుకోవాలి. సాళ్ల పద్ధతిలో నాగలి లేదా గొర్రుతో విత్తుకోవాలి. నాగలితో విత్తుకునేటప్పుడు జంట గింజ పడకుండా విత్తనం సమంగా పడేలా విత్తుకోవాలి.
సరే హరి, మరి అంతర పంటలు ఏం సాగు చేసుకోవచ్చు?
ఈ రబీ కందిలో 1 సాలు కంది మొక్కలు, 4 సార్లు వేరుశనగ వేసుకోవాలి.
మరి సేంద్రియ ఎరువుల మాట?
చివరి దొక్కిలో ఎకరాకు 2 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. ముందు పంట మొదళ్లను రోటోవేటర్ తో భూమిలో కలియదున్నాలి.
హరి, మరి కంది సాగులో ఏ పోషక లోపకాలు ఎక్కువగా ఉంటాయి?
రబీ కంది సాగులో ముఖ్యంగా నత్రజని, పొటాష్, జింక్ మరియు ఇనుము పోషక లోపాలు ఎక్కువగా ఉంటాయి.
మరి ముందుగా నత్రజని లోపాలు ఎలా తెలుసుకోవచ్చు? దాని లక్షణాలు ఎలా ఉంటాయి?
నత్రజని లోపం వచ్చిన ఎడల ముదురు ఆకులు లేత పసుపు రంగుకు మారి పాలిపోయి వడలి రాలిపోతాయి.
మరి ఈ లోపాలను సవరించుకోవడం ఎలా?
ఈ నత్రజని లోప నివారణకు ఎకరాకి 8 కిలోల నత్రజనిని ఆఖరి దిక్కులో వేయాలి. 20 గ్రాముల యూరియా లీటర్ నీటికి కలిపి పంటపై 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి.
మరి పొటాష్ లోపాలన్నా అవెలా గుర్తించొచ్చు?
పొటాష్ లోపం వచ్చినచో ఈనెల మధ్య పత్రహరితం కోల్పోయి ఆకుల అంచులు వాడిపోయి లోపలికి ముడుచుకుంటాయి.
మరి దీని సవరణ ఎలా?
భూసార పరీక్ష అనుసరించి అవసరమైతే ఎకరాకి 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఆఖరి దిక్కులో వేయాలి.
మరి ఎలాంటి నేలలు ఎక్కువగా పొటాష్ లోపానికి గురవుతాయి?
తక్కువ సారం కలిగిన నేలల్లో, మురుగునీరు పోవే సౌకర్యం లేని నేలల్లో ఈ పొటాష్ లోపానికి గురవుతాయి.
మరి జింక్ లోపాలు ఎలా ఉంటాయి హరి?
ఈ జింక్ లోపం వల్ల లేత ఆకుల ఈనెల మధ్య పసుపు వర్ణం దాల్చి మచ్చలు ఏర్పడి ఎర్రబడి రాలిపోవును. అదే విధంగా మొక్క యొక్క ఎదుగుదల లోపిస్తుంది, కనుపుల మధ్య దూరం తగ్గుతుంది.
సరే హరి, మరి జింక్ లోపం నివారణ ఎలా?
ఈ జింక్ లోపాన్ని నివారించాలంటే ఎకరాకి 20 కిలోల జింక్ సల్ఫేట్ ఆఖరి దిక్కులో వేయాలి. పైరుపై లోప లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ 7 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి.
మరి ఎలాంటి నేలల్లో ఈ జింక్ లోపం ఎక్కువగా కనిపిస్తుంది?
ఉదజన సూచిక 8 కంటే ఎక్కువగా ఉన్న నేలల్లో ఈ జింక్ లోపం కనిపిస్తుంది.
అవునా? మరి ఇనుపధాతు లోపాన్ని ఎలా గుర్తించొచ్చు?
ఇనుపధాతు లోపం వల్ల లేత ఆకుల్లో ఈనెల మధ్య హరిత వర్ణం కోల్పోయి పసుపు రంగులోకి మారి ఎండి రాలిపోతాయి.
మరి ఈ ఇనుము లోపాన్ని సవరించాలంటే?
ఈ ఇనుపధాతు లోపాన్ని సవరించడానికి లీటర్ నీటికి 5 గ్రాముల ఫెర్రస్ సల్ఫేట్, 1 గ్రాము నిమ్మ ఉప్పు కలిపి పైరుపై 2 వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి.
మరి ఈ ఇనుపధాతు లోపం ఏ నేలల్లో ఎక్కువగా ఉంటుంది?
ఈ ఇనుపధాతు లోపం ఎక్కువగా సున్నపు నిల్వలు కలిగి ఎక్కువ ఉదజని సూచిక ఉన్న నేలల్లో కనిపిస్తుంది.
పోషక లోపాలు సరే, మరి కలుపు నివారణ ఎలా చేసుకోవాలి?
విత్తే ముందు ఫ్లూ క్లోరాలిన్ ఎకరాకి 1 లీటర్ చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి నేలపై పిచికారీ చేయాలి. ఆ తర్వాత కలియదున్నాలి.
ప్రీ ఎమర్జెన్స్ కలుపు మందులు అంటే ఏంటి హరి?
విత్తనము మరియు కలుపు మొక్కలు మొలకెత్తక ముందు పిచికారీ చేసే కలుపు మందులను ప్రీ ఎమర్జెన్స్ కలుపు మందులు అంటారు.
మరి ప్రీ ఎమర్జెన్స్ కలుపు మందులను వేటిని వాడాలి, ఎంత వాడాలి?
పెండి మితాలిన్ ఎకరాకు 1.5 లీటరు 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే గాని మరుసటి రోజు గాని పిచికారీ చేయాలి.
మరి పైరులో కలుపు మొక్కలు మొలిచిన తర్వాత ఎలా నివారించుకోవాలి?
పైరు 20 రోజుల వయసులో వెడల్పాకు కలుపు లేత దశలో ఉన్నప్పుడు దీని నివారణకు ఇమాజితా ఫైర్ 300 మిల్లీలీటర్లు ఎకరాకి పిచికారీ చేయాలి. పిచికారీ చేసేటప్పుడు భూమిలో తగిన తేమ ఉండేలా చూసుకోవాలి.
మరి అంతర కృషి ఎప్పుడు చేయాలి హరి?
విత్తిన 30 మరియు 60 రోజులకు గుంటకతో గాని కాని గొర్రుతో కాని దంతితో కాని అంతరక్షి చేయాలి. విత్తిన 60 రోజులకు పైరులో కలుపు లేకుండా చూసుకోవాలి.
హరి, మరి ట్రాక్టర్ తో కూడా అంతరకృషి చేయొచ్చా?
చేయొచ్చు. బాగా ఎడంగా విత్తిన కందిలో ట్రాక్టర్ కల్టివేటర్ తో అంతరకృషి చేసి కలుపు నివారించవచ్చు. దీని వల్ల నేలలో తేమ రక్షించబడుతుంది.
మరి రబీ కందిలో నీటి తడులు ఎప్పుడు ఇవ్వాలి? ఎంత నీరు అవసరం అవుతుంది?
రబీ కందికి 4 లేదా 5 తడులు ఇవ్వాలి. ఇవి కూడా మొగ్గ రాబోయే ముందు కాయలు ఏర్పడే దశలో తప్పకుండా నీరు ఇవ్వాలి.
మరి ఏ పద్ధతుల ద్వారా నీటిని అందించొచ్చు?
మడుల పద్ధతి, బోదెలు కాలువల పద్ధతిలో నీరు అందించవచ్చు.
పైరు బెట్టకు గురి అయినప్పుడు ఏం చేయాలి హరి?
బెట్టకు గురైనప్పుడు యూరియా 20 గ్రాములు లేదా 10 గ్రాముల మల్టీకే లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇలా పిచికారీ చేయడం వల్ల పూత కాత రాలిపోకుండా కాపాడవచ్చు, మరియు బెట్ట నుండి కొంత ఉపశమనం పొందవచ్చు.
మరి మనకు నీళ్లు తక్కువగా ఉన్నప్పుడు ముఖ్యంగా ఏ దశల్లో నీళ్లు ఇవ్వాలి?
కీలక దశలైన మొగ్గ దశ మరియు కాయలు ఏర్పడే దశలో నీరు ఎక్కువైనా లేదా బెట్టకు గురైనా పూత కాత రాలిపోతుంది.
మరి రబీ కందిలో ఏ పురుగులు వస్తాయి?
రబీ కందిలో పచ్చదోమ, మారుకా మచ్చల పురుగు, శనగ పచ్చి పురుగు, కాయ రసం పీల్చి పురుగులు వస్తాయి.
పచ్చదోమలు ఎలా ఉంటాయి హరి?
పచ్చదోమలు ఆకుపచ్చ రంగులో ఉండి త్రికోణాకారంగా ఉంటాయి. పిల్ల తల్లి పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసం పీలుస్తాయి.
మరి అవి మొక్కపై దాడి చేసినప్పుడు ఏ లక్షణాల ద్వారా మనం గుర్తించొచ్చు?
పచ్చదోమలు ఆశించిన ఆకుల చివర్లు పసుపచ్చగా మారి ఆకులు ముడుచుకుని దోనెల మాదిరి కనిపిస్తాయి. ఉధృతి ఎక్కువైతే ఆకులు ఎర్రబడి రాలిపోతాయి. దీని వల్ల మొక్క ఎదుగుదల తగ్గి దిగుబడి తగ్గుతుంది.
అసలు ఈ పచ్చదోమ రావడానికి అనుకూల పరిస్థితులేంటి?
వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు ఉధృతి ఎక్కువగా ఉంటుంది.
మరి పచ్చదోమ నివారణకు ఏం చేయాలి మనం?
2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ లేక 1.6 మిల్లీలీటర్ మోనోక్రోటోఫాస్ పిచికారీ చేయాలి.
మారుకా మచ్చ పురుగన్నా, అదెలా ఉంటుంది?
తల్లి రెక్కల పురుగు కోడిగుడ్డు ఆకారం గల పసుపచ్చని గుడ్లను పూ మొగ్గలపై లేత ఆకులపై పిందెలపై పెడుతుంది.
మరి ఈ మారుకా మచ్చ పురుగు మనకి నష్టం ఎలా చేస్తుంది?
గుడ్ల నుండి వెలువడిన లార్వాలు ఆకులను పువ్వులను కాయలను గూళ్లుగా కలిపి గూళ్లుగా చేసి మొగ్గలని పిందెలను కాయలను తొలిచి తింటాయి. తొలిచిన కాయరంధ్రం దగ్గర లార్వా విసర్జితం కనిపిస్తుంది.
మరి ఈ మారుకా మచ్చల పురుగు రావడానికి అనుకూల పరిస్థితులేంటి?
పూత దశలో ఆకాశం మేఘవృతమైనప్పుడు పొగమంచు మరియు అడపాదడపా చిరుజల్లులు కురిసినప్పుడు ఈ మారుకా మచ్చల పురుగు అనుకూలంగా ఉంటుంది.
మరి దీనికి నివారణ ఎలా?
ఈ మారుకా మచ్చల పురుగు నివారణకి 2 మిల్లీలీటర్ల క్లోరిపైర్పాస్ మరియు డైక్లోరోవాస్ 1 మిల్లీలీటర్ కలిపి పిచికారీ చేయాలి. లేనిచో నొవల్యూరాన్ 0.75 మిల్లీలీటర్లు మరియు డైక్లోరోవాస్ 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
మరి ఈ మారుకా మచ్చల పురుగు ఉధృతి ఎక్కువ ఉంటే మనం ఏం చేయాలప్పుడు?
ఈ మారుకా మచ్చల పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు పైనోషాడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా ఇమామెక్టిన్ బింజోయేట్ 0.4 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
శనగ పచ్చ పురుగు కూడా ఉంటుంది కదా, అది గుడ్లెక్కడ పెడుతుంది?
తల్లి పురుగు లేత చిగుళ్లపై, పూ మొగ్గలపై, లేత పిందెలపై విడివిడిగా లేత పసుపు రంగు గుడ్లను పెడుతుంది.
అదెలా నష్టం చేస్తుంది మరి?
ఈ శనగ పచ్చ పురుగు గుడ్ల నుండి వెలువడిన నార పురుగులు మొగ్గల్ని గోకి తింటూ తర్వాత దశలో మొగ్గల్ని తొలచి కాయలోకి తలను చొప్పించి మిగిలిన శరీరాన్ని బయట ఉంచి లోపల గింజలను తిని డొల్ల చేస్తాయి.
మరి అట్లా తిన్న కాయలను ఏ విధంగా గుర్తించాలి మనం?
పురుగు తిన్న కాయలకి గుండ్రటి రంధ్రాలు కనిపిస్తాయి.
మరి ఈ పురుగుకి అనుకూల పరిస్థితులేంటి?
శనగ పచ్చ పురుగు ఆశించడానికి వర్షం లేదా చిరుజల్లులు పడినప్పుడు, రాత్రి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగినప్పుడు ఈ శనగ పచ్చ పురుగు ఆశిస్తుంది.
మరి దీని నివారణ ఎలా?
సమగ్ర సస్యరక్షణ చేయాలి.
సమగ్ర సస్యరక్షణ ఎలా చేయాలి?
సమగ్ర సస్యరక్షణ అంటే భౌతిక పద్ధతులు, యాంత్రిక పద్ధతులు, జీవ నియంత్రణ పద్ధతులు, క్రిమి సంహారక మందులను వాడడం, అంటే ఎర్రపంటలు వేసుకోవడం, పంగలకరలు పెట్టుకోవడం, లింగాకర్షణ బుట్టను పెట్టుకోవడం వంటివి వస్తాయి.
ఎర్రపంటలు అంటే ఏంటి? ఆ పంటలను మనం ఏ విధంగా వాడుకోవాలి?
ఎర్రపంటలు అంటే ప్రధాన పంట కంటే ముందే ఈ ఎర్రపంటలపై పురుగులు ఆశిస్తాయి. ఈ పురుగులను బట్టి పురుగు మందులు ప్రధాన పంటపై పిచికారీ చేయాలి. బంతిని శనగ పచ్చ పురుగుకి ఎర్రపంటగా వాడుతారు.
పురుగుల గురించి బాగా చెప్పావు హరి, మరి తెగుళ్ళు?
ఎండు తెగులు, గొడ్డు మొత్తు తెగులు వస్తాయి. వీటిని సరైన సమయంలో గుర్తించి నివారణ చర్యలు చేపట్టితే సరిపోతుంది.
కంది పంట గురించి బాగా చెప్పావు హరి. రబీ సమయం వచ్చేసింది కదా, ఇక నేనెళ్ళి ఈ రబీకి నా పొలంలో కంది సాగు చేసుకునేలా చూసుకుంటాను. అధిక దిగుబడులు రాబడతాను.
గృహ విజ్ఞాన తరంగిణి ఇవే చేలుక బుర్లు.
నమస్కారం డాక్టర్ గారు.
నమస్కారం అండి.
డాక్టర్ గారు, మీ దగ్గర నుంచి వరల్డ్ హార్ట్ డే గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. అసలు వరల్డ్ హార్ట్ డే ఎందుకు జరుపుకుంటాం?
సెప్టెంబర్ 29న ప్రపంచ గుండె దినోత్సవం. దీన్ని ద వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ అనే స్వచ్ఛంద సంస్థ గుండెపోటు, గుండె జబ్బులను నివారించాలని తలపెట్టింది. అందుకే ఆ రోజున ప్రపంచ గుండె దినోత్సవం జరుపుకుంటాము. దీన్ని జెనీవా దేశంలో 1946లో ఏర్పాటు చేశారు. ఈ సంస్థ గుండె వ్యాధులపై అవగాహన కల్పించి వ్యాధి రాకుండా చేయాలని సంకల్పించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సంస్థ 100 దేశాలలో 196 కార్డియాలజీ సొసైటీలను ఏర్పాటు చేసింది.
డాక్టర్ గారు, మరి ఈ గుండె జబ్బులు రావటానికి గల కారణాలు చెప్పగలరా?
మారిన ఆహారపు అలవాట్లు, సిగరెట్లు, మందు తాగడము, శరీరానికి వ్యాయామం లేకపోవటము, ఊబకాయం, ఇవన్నీ గుండె జబ్బులకు దారితీస్తాయి. స్త్రీలు కూడా పురుషులతో పాటు సమానంగా మద్యం తాగడము అలాంటివి ఒక్కసారి పొరపాట్లు చేసినట్లయితే అదే గుండెకు పెద్ద సవాలుగా మారింది.
ఓకే డాక్టర్ గారు, ఇంకా గుండె వ్యాధులను ఎలా నివారించాలో మాకు తెలియజేయండి.
గుండె జబ్బులు రాకుండా నివారించే విధానం మొదటిగా వ్యాయామం. శారీరక శ్రమ అంటే ప్రతిరోజు చేసే పనుల్లో శారీరక శ్రమను కూడా భాగంగా చేసుకోవాలి.
అంటే ఏ విధంగా కూడా చెప్పండి డాక్టర్ గారు.
అంటే సైకిల్ తొక్కడము, మెట్లు ఎక్కడము, వీలైనప్పుడల్లా నడవడం చేయాలి. శుభ్రమైన గాలి పీల్చడానికి కాసేపు నడవాల్సి వస్తే నడవండి. రోజుకు 2 సార్లు స్ట్రెచింగ్ వ్యాయామాలు 5 నిమిషాల పాటు చేయవచ్చు. ఈ చిన్ని చిన్ని శ్రమలన్నీ మీ ఆరోగ్య ఖాతాలో పడతాయి.
థ్యాంక్ యూ డాక్టర్ గారు. ముందు మీరు చెప్పిన దాంట్లో ఆహార అలవాట్లు మార్చడం వల్ల అని చెప్పారు కదా, అవి ఎలాంటి ఆహారం తీసుకోకూడదు, ఎలాంటి ఆహారం తీసుకోవాలో చెప్పండి డాక్టర్ గారు.
పండ్లు మరియు కూరగాయలలో ఫైబర్ తో పాటుగా విటమిన్లు, ఖనిజాలు మరియు అనామ్లజనకాలు, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. కానీ రక్తపోటు నివారణ విషయానికి వస్తే మీరు తినే ఆహారం పొటాషియం పెంచడము, సోడియం తగ్గించడం చాలా ముఖ్యం. సిట్రస్ పండ్లు, అరటి పండ్లు, బంగాళాదుంపలు, టమాటాలు మరియు బీన్స్ లలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. వీటి వల్ల ఒక అధ్యయనం ప్రకారం తెల్ల పండ్లు మరియు కూరగాయలు అంటే యాపిల్, బెర్రీ, దోసకాయలు, క్యాలీఫ్లవర్ వంటి వాటిని అధికంగా తిన్న ప్రజలలో స్ట్రోక్ వచ్చే ప్రమాదం 52% వరకు తగ్గి ఉందని తెలిసింది.
డాక్టర్ గారు, నూనె పదార్థాలు తినే వారిలో ఎక్కువగా గుండె జబ్బులు వస్తాయి అంటుంటారు కదా, అది ఎంతవరకు నిజం?
అవునండి, మీరు అన్నది నిజమే. నూనె పదార్థాలు ఎక్కువగా వాడకూడదు. కూరగాయల నుండి తీసిన నూనెను వాడొద్దు. ఆరోగ్యవంతమైన గుండెకు ఆలివ్ నూనె వంటి తేలికైన మరియు ఆరోగ్యకరమైన నూనెలకు మారండి. ఒకసారి వండిన నూనెను మళ్ళీ వాడకూడదు.
ఓకే డాక్టర్ గారు, స్థూలకాయం ఉన్న వారిలో హృదయ సంబంధిత వ్యాధులు ఉంటాయన్నారు కదా, అవి ఏ విధంగా తగ్గించుకోవచ్చు?
ఒక బలహీనమైన గుండెకు ప్రధాన కారణం స్థూలకాయం అని చెప్పవచ్చు. స్థూలకాయం రావడానికి గల కారణాలు బర్గర్లు, పిజ్జాలు, వేపుడు బేకరీ ఆహారాలైన ఫాస్ట్ ఫుడ్లు తినకండి. ఇవి మీకు ఆరోగ్యానికి పనికిరావు. వీటిలో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వాటికి బదులుగా పండ్లు, తాజా కూరగాయలు, కార్బోహైడ్రేట్స్ ఉండే రైస్, పాస్తా, బ్రెడ్లను తినండి. అంతేకాకుండా తక్కువ క్యాలరీలు ఉండే పానీయాలు తాగండి.
డాక్టర్ గారు, నిద్ర లేకపోవడం వల్ల కూడా గుండె సంబంధిత వ్యాధులు వస్తాయని నేను విన్నాను, అది ఎంతవరకు నిజమంటారు?
అవును నిజమే. అస్థిమితంగా ఉండే నిద్ర అలవాట్లు అంటే చాలా మంది ఈ రోజుల్లో రాత్రి వేళ చాలా ఆలస్యంగా పడుకుని ఉదయం తొందరగా లేస్తున్నారు. అప్పుడు వారికి తగినంత నిద్ర లేక గుండెకు నష్టం కలగవచ్చు. మంచి నిద్ర అలవాట్లు ఉన్నవారు గుండె వైఫల్యం మరియు గుండె దాడులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అందరికీ మంచి నిద్ర అంటే 6 నుంచి 8 గంటల వరకు సరిపోతుంది.
ఓకే డాక్టర్ గారు, ఇంకా ఎలాంటి ఆహారపు అలవాట్లు, ఇంకా ఎలాంటి విధానాల ద్వారా మనం గుండెపోటు, గుండె జబ్బులు రాకుండా చేసుకోవచ్చు?
అలవాట్లు అంటే మొదటిగా ధూమపానం అని చెప్పవచ్చు. ధూమపానం మానివేయాలి, అది ఆరోగ్యానికి హానికరమైనది. ఇంకా ఒత్తిడి తగ్గించుకోవాలి. గుండెపోటుకు గాని పక్షవాతానికి గాని మానసిక ఒత్తిడి ప్రత్యక్ష కారణం కాదు, కానీ మానసిక ఒత్తిళ్ళ వల్ల పొగ తాగటము, ఆల్కహాల్స్ తీసుకోవడము, ఏవంటే అవి తినడము జరుగుతుంది. ఇవన్నీ కూడా గుండెపోటు రావడానికి దోహదం చేస్తాయి. మీరు ఒత్తిడి కలిగి ఉన్నప్పుడు నియంత్రణలో ఉంటే అది వారి గుండెకు ఆరోగ్యంగా ఉంచడానికి తోడ్పడుతుంది. ఒత్తిడి అనేది జీవితంలో సుదీర్ఘకాలం ఉంటుంది.
డాక్టర్ గారు, ఇంకా ఎలాంటి జాగ్రత్తలు, ఎలాంటి ఆహారం తీసుకోవాలో అవగాహన కల్పించండి.
కార్బోనేటెడ్ డ్రింక్స్, శక్తి మరియు ఎరేటెడ్ పానీయాలు, చక్కెర మూల్యం మీ రక్తంలో ట్రైగ్లిజరైడ్ స్థాయిని పెంచడం కోసం బాధ్యత వహిస్తాయి. నిజానికి ట్రైగ్లిజరైడ్స్ మీ రక్తాన్ని మందంగా తయారు చేసే కొవ్వుల్లో ఒక రకం. మీకు ఇప్పటికే మీ ధమనులలో కొంత కొలెస్ట్రాల్ కలిగి ఉంటే, ఆపై మీరు అక్కడ మందంగా ఉన్న రక్తాన్ని ముందుకు నెట్టే ప్రయత్నంలో కొన్ని సమస్యలు సులభంగా ఏర్పడతాయి. మీకు బాగా దాహం వేసినప్పుడు కార్బోనేట్స్ పానీయాలు కంటే సహజంగా తాజాగా ఉండే నిమ్మకాయలు, లైమ్ లేదా ఇతర పండ్ల రసాలను తాగాలి. చెరుకు రసం కూడా ఒక గొప్ప శక్తి బూస్టర్గా ఉంటుంది. చాక్లెట్ తినడము ఎల్లప్పుడూ మిల్క్ చాక్లెట్ కంటే డార్క్ చాక్లెట్లను తినడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే డార్క్ చాక్లెట్లలో ఉండే కోకోలో యాంటీ ఆక్సిడెంట్స్ వలన రక్తంను పలుచగా మరియు గడ్డ కట్టకుండా ఉంచేందుకు సహాయపడుతుంది.
డాక్టర్ గారు, చాక్లెట్ ద్వారా కూడా మన గుండెకి మేలు జరుగుతుందని మేము తెలుసుకున్నాము. కొత్తగా ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా మీరే చెప్పండి.
రెడ్ వైన్లో 70% పైగా కోకోలైట్స్ అనే పదార్థం శరీరానికి అవసరమైన మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. కనుక రెడ్ వైన్ గుండెకు చాలా మంచి పానీయం, అది మితంగా తీసుకోవచ్చు.
డాక్టర్ గారు, ఇవే కాకుండా యోగా, శారీరక శ్రమ, చుట్టుపక్కల పరిసరాలు, మనుషులు, జీన్స్ వంటివి ఎలా ప్రభావితం చేస్తాయి?
అవును, యోగా రక్తపోటును తగ్గించడము, కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. స్విమ్మింగ్ లేదా నీటి ఫిట్నెస్ తరగతులలో పాల్గొంటే మాత్రం గుండె రేటు పెంచడానికి మరియు మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికే కాదు, మీ కండరాల బలం మరియు టోన్ పెంచే బహుళ దిశాత్మక రక్షణను కల్పిస్తుంది. అవే కాకుండా మెట్లు ఎక్కడం కూడా ప్రయత్నించాలి. ఈ విధంగా చేయటం వలన మీ గుండె స్థితిని మెరుగుపరుస్తుంది. అదే కాకుండా రన్నింగ్ కూడా చేస్తుంటే అది క్యాలరీలను ఖర్చు చేయటానికి ఉత్తమ మార్గాలలో ఒకటి. ఒక చురుకైన నడకతో ప్రారంభించి 5 నిమిషాలకు ఒకసారి 1 లేదా 2 నిమిషాలు రన్నింగ్ చేయండి. దీని వలన మీరు మరింత ఆరోగ్యాన్ని పొందటానికి తోడ్పడుతుంది. ఇదే కాకుండా వెల్లుల్లి కూడా రక్తపోటుని నియంత్రించి గుండె రోగాల నుండి మనల్ని రక్షించేందుకు అపూర్వమైన ఔషధము. ప్రతిరోజు మీ ఆహారంలో వెల్లుల్లి ఏదో ఒక రూపంలో ఉండేలా జాగ్రత్త పడండి. ఇంతవరకు మీకు వెల్లుల్లి తినే అలవాటు లేకపోతే నిత్యం వెల్లుల్లి రెబ్బల్లో 1/4 ముక్కను పచ్చిగానే మింగేసి మంచినీరు తాగేయండి. ఈ చిన్న అలవాటే గుండెకు రక్షణ కవచమై మిమ్మల్ని కాపాడుతుంది. గుండెను రక్షించడానికి ఉత్తమ మార్గాలలో ఒకటి కేవలం స్నేహితులు అని చెప్పవచ్చు. స్నేహితుల వలన మీ ఒంటరితనం దూరం అయిపోతుంది, అప్పుడు మీ జీవితం సంతోషకరంగా ఉంటుంది. స్నేహితులతో గడపడము, బయటకు బిగ్గరగా నవ్వటము అనేది గుండెకు మంచి వ్యాయామం. ఒక మంచి హాస్య పుస్తకం చదవడం వలన కూడా మీ గుండెకు మంచి వ్యాయామంగా ఉంటుంది. గుండె వ్యాధితో బాధపడుతున్న అనేక మంది ప్రజలకు స్పష్టమైన కారణాలు తెలియవు. కాబట్టి 20 సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి మీరు పూర్తి కొలెస్ట్రాల్ చెకప్ను ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి చేయించుకోవాలి. అలాగే మీ రక్తపోటును కనీసం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి చెకప్ చేయించుకోవాలి. అంతేకాకుండా శరీర ద్రవ్యరాశి సూచికను వైద్యునితో సందర్శించిన ప్రతిసారి లెక్కించుకోవాలి. మీ వయసు 45 సంవత్సరాలు అయితే రక్తంలో గ్లూకోజ్ పరిమాణాన్ని ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి చెక్ చేయించుకోవాలి.
థ్యాంక్ యూ డాక్టర్ గారు, మాకు ఎన్నో విషయాలు గుండె జబ్బుల గురించి తెలియజేశారు. అంతేకాకుండా వరల్డ్ హార్ట్ డే ప్రాముఖ్యత గురించి చెప్పినందుకు ధన్యవాదాలు. ఆరోగ్య రుచులకు స్వాగతం. ఈ వారం మన ఆరోగ్య రుచుల్లో కాలీఫ్లవర్ సలాడ్ తయారీ విధానం తెలుసుకుందాం. శ్రోతలు పెన్ను పుస్తకంతో సిద్ధంగా ఉంటే కావలసిన పదార్థాలు, తయారీ విధానం గురించి మాట్లాడుకుందాం. కాలీఫ్లవర్ సలాడ్ తయారీకి కావలసిన పదార్థాలు: కాలీఫ్లవర్ పువ్వులు 1 కప్పు, పచ్చి బఠానీ 1/2 కప్పు, తరిగిన టమాటో 1, తరిగిన పసుపు రంగు క్యాప్సికం 1, ఉల్లికాళ్ల తరుగు 1/4 కప్పు, కొత్తిమీర 1 కట్ట, మిరియాల పొడి 1/4 చెంచా, నిమ్మరసం 1 చెంచా, ఉప్పు తగినంత. అందరూ రాసుకుంటున్నారు కదా, మీ అందరి కోసం కావలసిన పదార్థాలు మరోసారి. కాలీఫ్లవర్ పువ్వులు 1 కప్పు, పచ్చి బఠానీ 1/2 కప్పు, తరిగిన టొమాటో 1, తరిగిన పసుపు రంగు క్యాప్సికం 1, ఉల్లికాళ్ల తరుగు 1/4 కప్పు, కొత్తిమీర 1 కట్ట, మిరియాల పొడి 1/4 చెంచా, నిమ్మరసం 1 చెంచా, ఉప్పు తగినంత. ఇక మనం తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక పాత్రలో కాలీఫ్లవర్ పువ్వుల్ని వేసి తగినంత నీరు పోసి 5 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించుకోవాలి. పచ్చి బఠానీలను కూడా నీటిలో ఉడికించి పూర్తిగా ఉడికిన తర్వాత నీరు వంపేసి పక్కన పెట్టుకోవాలి. ఉడికిన కాలీఫ్లవర్ పువ్వులను పచ్చి బఠానీలను ఒక పాత్రలో వేసుకుని టొమాటో ముక్కలు, క్యాప్సికం ముక్కలు, ఉల్లికాళ్ల తరుగు, కొత్తిమీర, మిరియాల పొడి, నిమ్మరసం, ఉప్పు వేసుకుని సమపాలలో కలుపుకోవాలి. అంతేనండి, తాజా కూరగాయలతో కాలీఫ్లవర్ సలాడ్ తయారైపోయింది. అందరూ తప్పక చేసుకుంటారు కదా. మీ అందరి కోసం తయారీ విధానం మరోసారి శ్రోతలు సరిచూసుకోండి. ముందుగా ఒక పాత్రలో కాలీఫ్లవర్ పువ్వుల్ని వేసి తగినంత నీరు పోసి 5 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించుకోవాలి. పచ్చి బఠానీలను కూడా నీటిలో ఉడికించి పూర్తిగా ఉడికిన తర్వాత నీరు వంపేసి పెట్టుకోవాలి. ఉడికిన కాలీఫ్లవర్ పువ్వులను పచ్చి బఠానీలను ఒక పాత్రలో వేసుకుని టొమాటో ముక్కలు, క్యాప్సికం ముక్కలు, ఉల్లికాళ్ల తరుగు, కొత్తిమీర, మిరియాల పొడి, నిమ్మరసం, ఉప్పు వేసుకుని సమపాలలో కలుపుకోవాలి. అంతేనండి, తాజా కూరగాయలతో కాలీఫ్లవర్ సలాడ్ తయారైపోయింది. ఇక మనం దీనిలోని పోషక విలువలు, ఆరోగ్య లాభాల గురించి తెలుసుకుందాం. పోషక విలువలు: విటమిన్ కే, విటమిన్ సి, మాంసకృతులు, డైటరీ పీచు అందుతాయి. పిండి పదార్థాలు అధిక మోతాదులో ఉంటాయి. కొవ్వులు తక్కువ మోతాదులో లభిస్తాయి. ఆరోగ్య లాభాలు: క్యాన్సర్ ను అదుపులో ఉంచుకోవచ్చు, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. విన్నారు కదా కాలీఫ్లవర్ సలాడ్ లో ఎన్ని పోషక విలువలు, ఆరోగ్య లాభాలున్నాయో. అందరూ తప్పక చేసుకుంటారని ఆశిస్తూ వచ్చే వారం మరో పోషక వంటకంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు.
విజ్ఞానగానికి స్వాగతం. గతవారం మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఏంటో ఇప్పుడు విందాం. గతవారం మొదటి ప్రశ్న: గుండెపోటు అంటే ఏంటి? ఏ, గుండె ఆగిపోవటం. బి, గుండెకు రక్తం అందకపోవటం. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ, గుండె ఆగిపోవటం. గతవారం రెండవ ప్రశ్న: అధిక రక్తపోటు వలన ఈ క్రింది వాటిలో ప్రధానంగా ఏది సంభవిస్తుంది? ఏ, మధుమేహం. బి, గుండెపోటు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం బి, గుండెపోటు. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానం పంపిన వారు సుష్మిత చొప్పదండి, కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపినవారు సంధ్య సిరిసిల్ల, దొడ్ల మహేష్, చిన్న కొడపగల్, ఎన్ మనోజ్ కుమార్ మల్కాల్గిరి. కేవలం రెండవ ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపినవారు జి సంపత్ వేంపాట్, డాక్టర్ స్వరూప దోమల్గూడ, ప్రభాకర్ హనుమకొండ, ఈశ్వర్ కాకినాడ, గీతా మైలారం, జోసఫ్ జంగా కరీంనగర్, ఎన్వి చలపతిరావు దిల్సుక్ నగర్, శ్రీమతి అనురాధ వర్మ మోహన్ వర్మ హైదరాబాద్, మాదం రమేష్ కరీంనగర్. వీరందరికీ మా చేను కబుర్ల తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞానగణంలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలు ఏంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న: ప్రపంచ నదుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ ఏ సెప్టెంబర్ నెలలో ఆఖరి ఆదివారం, ఆప్షన్ బి సెప్టెంబర్ 30. ప్రశ్న మరొకసారి: ప్రపంచ నదుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ ఏ సెప్టెంబర్ నెలలో ఆఖరి ఆదివారం, ఆప్షన్ బి సెప్టెంబర్ 30. రెండవ ప్రశ్న: ప్రపంచ నివాస దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం? ఏ అక్టోబర్ నెలలో మొదటి సోమవారం, బి అక్టోబర్ నెలలో మొదటి ఆదివారం. ప్రశ్న మరొకసారి: ప్రపంచ నివాస దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం? ఆప్షన్ ఏ అక్టోబర్ నెలలో మొదటి సోమవారం, ఆప్షన్ బి అక్టోబర్ నెలలో మొదటి ఆదివారం. గతవారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు, ఊరు టైప్ చేసి 9550704672 నెంబర్ మరొకసారి 9550704672 కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.